Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Prabhupada, Jaya Prabhupada, Jaya Prabhupada. Jaya Guru Deva, Guru Deva, Jaya Guru Deva. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Jagat Guru Shri Prabhupada Ki, Radha Krishna Chandra Bhagavan Ki, Radha Gopinath Ki, Radha Pastha Parvati Ki, Jagannath Balaram Subhadramanam Ki, Govinda Srinivas Ki, Radhika Ki, Harinam Sankirtan Ki, Vrindavan Srimad Bhagavatam Ki, Itai Gaura Premanande, Hari Hari Bol.
Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrityam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jaya Madhiraye Nasaprae Shabadresho Nityam Bhagavata Sevayam Bhagavati Rutama Shloke Bhakti Bhavati Neshtike Te Krishna Karuna Sindhom Dinamando Jagatpate Gopesha Gopita Santam Radha Santa Namostute Saptakanchana Gaurangi Radhe Vrindavanishwari Vrishavanasute Devi Pranamami Haripriye Vancha Kalpatarutyasya Lupasindhubhyayevacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha.
శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం అధ్యాయం 26 శ్లోకం 50.
ఏతాన్యత్వం హత్యయాధాం ఏతాన్యత్వం హత్యయాధాం
మహదాదీని సప్తవై మహదాదీని సప్తవై కాల కర్మ గుణోపేతో కాల కర్మ గుణోపేతో జగదాదిరుపావిశ జగదాదిరుపావిశ Please repeat what our translation. Etani, Ivanninu, Asambhatya, Militamukana Pudu, Yatha, Asamayamuna, Mahat Adini, Mahatatvamu, Vidyahankaramu, Pancha Mahabhutamulu, Sapta, అన్నీ కలిపి ఏడు విభాగములు వై నిజముగా కాల కాలము కర్మ కర్మ గుణ మరియు త్రిగుణములు ఉపేత కూడి జగత్ ఆది సృష్టికి మూల కారణుడు ఉపావిషత్ ప్రవేశించను. దీనిక సమూహ భాష్యము చెప్పినది శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాధ్యాయ శ్రీల ప్రభుపాద. ఈ తత్వములను మిళితము కానప్పుడు సృష్టికి మూల కారణుడు దేవదేవుడు కాల కర్మ త్రిగుణములతో పాటుగా విశ్వమనందు మహదాది సప్త విభాగములను కూడి ప్రవేశించను. భాష్యం కారణముల ఉత్పత్తిని కూర్చి తెలిపిన పిమ్మట కపిలదేవుడు కార్యముల ఉత్పత్తిని గురించి పలుకుతున్నాడు. కారణములు నిశ్చితము కాని సమయమున దేవదేవుడు తన గర్భోదసాయక విష్ణు రూపమున ప్రతి విశ్వమునందును ప్రవేశించను. పంచమహాభూతములు మహత్తత్వము విద్యాహంకారము అతనిని అనుసరించినవి. ఆ విధముగా దేవదేవుడు భౌతిక జగత్తు యొక్క పరమాణువుల నుండి ప్రవేశించను. ఆ విషయము బ్రహ్మసన్నిత యందు అంతాంతరస్థ పరమాణు చయాంతరస్థ అని ధ్రువపడబడినది. అసలు విశ్వమందే కాక పరమాణువులందును నెలసొకలై ఉన్నాడు. ప్రతి జీవి హృదయమునందును అతడు నెలకొని ఉన్నాడు. ఆ విధముగా గర్భోదసాయక విష్ణువు సమస్తమునందును ప్రవేశించను. ఓం అజ్ఞాన తిమిరం దస్య జ్ఞానాంజన శలాకయాం సత్సురన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమామి విష్ణుపాదాయ కృష్ణ ప్రేక్షాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని ప్రణామినే. నమస్తే సారస్వతిదేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పశ్చాత్యదేశధారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానందం
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఏతాన్య సంహత్య యథా మహదాదీని సప్త వైం కాలకర్మ గుణోపేతో జగదాదీ రూపావిశత్. ఈ తత్వములన్నీ మిళితము కానప్పుడు సృష్టికి మూల కారణుడు దేవదేవుడు కాల కర్మ త్రిగుణములతో పాటుగా విశ్వమునందు మహదాది సప్త విభాగములను కూడి ప్రవేశించను. కపిల భగవానుడు సాంఖ్యయోగం అనగా ఈ యొక్క భౌతిక జగత్తు ఏ రకంగా సృజింపబడినది, తర్వాత దాని యొక్క మూలమైనటువంటి ధాతువులు ఏంటి, అసలు ఏ రకంగా ఇదంతా కూడా జరిగింది, ఇదంతా కూడా కపిల భగవానుడు వివరిస్తూ ఉన్నాడు అనమాట. సో దాంట్లో భాగంగా ఈ యొక్క గర్భోదసాయక విష్ణు ఆయన ఈ భౌతిక జగత్తులోకి ఏ రకంగా ప్రవేశించాడు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నాడు. అదే గర్భోదసాయక విష్ణువు పరమాత్మ రూపంలో సర్వజీవుల యొక్క హృదయాల్లో కూడా ఉపస్థితమై ఉన్నాడు అన్నమాట. ప్రతి ఒక్క జీవుని యొక్క హృదయంలో మనకేంటి అంటే ఈ శరీరం, శరీరానికి ఆత్మ వచ్చి జీవుడు అన్నమాట. మన జీవుడికి ఆత్మ ఎవరు అంటే పరమాత్మ. ఆ జీవుని యొక్క హృదయస్థంలో పరమాత్మ విరాజమానమై ఉన్నాడు అన్నమాట. ఎందువల్ల విరాజమానమై ఉన్నాడు, ముఖ్యంగా ఆయన కార్యకలాపం ఏంటి, ఆ పరమాత్మ యొక్క కార్యకలాపం ఏంటి అంటే సాక్షిభూతుడు అన్నమాట. జీవుడు మంచి కర్మలు చేస్తున్నాడా చెడు కర్మలు చేస్తున్నాడా ఏంటి, ఇవన్నీ ఎట్లా ఎవరు ట్రాక్లో పెట్టాలి, అది చేసేటువంటి బాధ్యత పరమాత్మగా భగవంతుడు తీసుకుంటాడనమాట. సో పక్క క్యాలిక్యులేషన్స్ ఆడిట్ అంతా కూడా చాలా పక్కగా ఉంటుంది. ప్రతిదీ జరిగేటువంటి కర్మలు ఇవన్నీ మొత్తం పరమాత్మ ఆయన నోట్ చేసుకుంటూ ఉంటాడు. దాన్ని బట్టి జీవులకి ఫలితాల్ని ఇస్తూ ఉంటాడనమాట, ఫలితాలను ఇస్తూ ఉంటాడు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ తత్వం అనేటువంటిది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, మన యొక్క భావన ఏంటి, మనం చేసేటువంటి కర్మలు ఏంటి, ఇవన్నిటినీ కూడా పరమాత్మ గుర్తించి ఫలితాలను మనకు ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఆయన అనుమతి లేకుండా ఏదో మనకు జరిగిపోవడం అన్నటువంటిది ఎన్నటికీ జరగదు. మనం చేసేటువంటి ప్రతి ఒక్క ప్రక్రియ పరమాత్మ సంతృప్తి చెందినప్పుడే ఫలితాన్ని ఆయన మనకి ఇస్తాడు అన్నమాట. ఆయన తెలియకుండా ఏదో మనకేమైనా జరిగిపోద్ది ఏం లేదు, కంప్లీట్ ప్రతిదీ కూడా ఆయన కంట్రోల్లో ఉంది. ప్రతి ఒక్కటి కూడా, ప్రతి చేసే కర్మ దాని ఫలితాలు ఇవన్నీ కూడా అన్నమాట. సో ఉత్తమమైనటువంటి జీవిత విధానం ఏంటి అంటే ఆ పరమాత్మ సంతృప్తి పడేటట్లుగా మనం వ్యవహరించుకోవడం, అదే భక్తి యోగం. చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా ఆయన ప్లీజ్ అవ్వాలి, పరమాత్మ ప్లీజ్ అవ్వాలి, సంతృప్తి చెందాలి. ఆ రకంగా చేసుకున్నప్పుడు దాంట్లో ఇంకా కర్మయ్య లేదు. భగవంతుడు అదే చెప్తున్నారు, యజ్ఞార్థ కర్మనోన్యత లోకోయం కర్మబంధన ప్రపత్యం కర్మ కౌంటేయ ముక్త సంగ సమాచార. ఏ రకమైనటువంటి యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేసినట్లయితే నిన్ను ఈ భౌతిక జగత్తులో బంధిస్తుంది, నన్ను సంతృప్తిపరచడానికి చేసినట్లయితే భవబంధనాల నుంచి విముక్తుల్ని సాధిస్తుంది. మరి భగవంతుని సంతృప్తిపరిచేటట్టుగా మనం కర్మ చెయ్యాలంటే మనం మొట్టమొదట సత్వగుణంలోకి రావాలి. సత్వగుణం రజస్తమో గుణాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా భగవంతుని సంతృప్తిపరిచేటువంటి కర్మలను చేయలేరు.
మనం తమోగుణంలో ఉండి రజోగుణంలో ఉండి నేను భగవంతుణ్ణి సంతృప్తిపరుస్తాను, కష్టం ఆ కర్మల రకంగా. ఇప్పుడు మనకు కళ్ళకి పచ్చటి కళ్ళద్దాలు ధరించి నాకు మామూలు కనిపిస్తానంటే ప్రపంచం ఎట్ట కనిపిస్తుంది? ఏ రంగు అద్దాలు నువ్వు ధరిస్తావో ఆ రంగులో నీకు ప్రపంచం కనిపిస్తుంది. సో రజ తమోగుణాల యొక్క ప్రభావం ఏంటి అంటే అది నిన్ను కర్మబద్ధుల్ని చేసేటువంటి కర్మలను చేసేటట్టుగా రజోతమోగుణాలు ప్రేరేపిస్తాయి, రజోతమోగుణాలు ప్రేరేపిస్తాయి. అందుకని మనం చేసేటువంటి కర్మలు గుణాలను బట్టి ఆధారపడి ఉంటాయి అని భగవంతుడి గీతలు కూడా చెప్తూ ఉన్నారు. కారణం గుణసంగ దోషం సత్ అసభ్యోనిషు జన్మసు. సత్ అసభ్యోనిషు సత్ అసత్, మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి? మనకు అప్పుడప్పుడు దుఃఖాలు వచ్చినప్పుడు సందేహాలు వస్తూ ఉంటాయి. కొందరి లైఫ్ చాలా బాగుంది, కొందరి లైఫ్ బాగలేదు, కొందరేమో చాలా అందంగా పుట్టారు, కొందరేమో అంద విహీనంగా పుట్టారు, వీటన్నిటికి కారణం ఏంటి? వీటన్నిటి కారణం ఏంటి అంటే నువ్వు చేసినటువంటి కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తావు? నీలో ఉండేటువంటి గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగ దోషం సాంగత్యం వల్ల వస్తాయి, సాంగత్యం వల్ల వస్తాయి. అందుకని మనం సాంగత్యం అంటే ఏంటి? ఒక వ్యక్తితో సంబంధం ఏర్పరచుకుని అతనితో మాట్లాడడం, అతనితో చర్చించడం, ఇదే కాదు సాంగత్యం. తినే ఆహారం సాంగత్యం, ఎటువంటి ఆహారం నువ్వు తింటావు. సో ఇంగ్లీష్లో కూడా ఒక సేయింగ్ ఉంది, నువ్వేం తింటే అది అవుతావు. సో నువ్వు తినే ఆహారాన్ని బట్టి నీలో చైతన్యం అన్నటువంటిది అభివృద్ధి చెందుతుంది అన్నమాట. సో చాలామంది ఏంటి అంటే భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, భక్తి మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా, ఎందుకంటే ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని మీరు ఈ యొక్క నియమాలు పాటించమంటారు, తర్వాత ప్రసాదం భగవంతుడికి అర్పించుకొని తినమంటారు, తర్వాత ఈ నియమాలన్నీ కూడా దేనికి ఫ్రీగా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఒక ప్రదేశాన్ని నీట్గా శుభ్రపరిచాం, మళ్ళా ఇంట్లో మూలలో ఉన్నటువంటి డస్ట్బిన్ తీసుకొని వచ్చి దాంట్లో చెత్తం లేదంతా కూడా మళ్ళీ దాంట్లో కుమ్మరించాం, ఏ ప్రదేశం అయితే క్లీన్ చేస్తాం, ఏమైనా ఉపయోగం ఉంటుందా? నువ్వు మంత్రవింటం చేస్తూ ఉన్నావు, నీ మనసులో ఉన్నటువంటి కల్ముషాలన్నింటినీ కూడా, అపవిత్రతలన్నింటినీ కూడా, హృదయంలో ఉన్నటువంటి కాలుష్యాలంతటినీ కూడా తొలగించుకునేదానికి నువ్వు మంత్రం చేస్తూ ఉన్నావు. మళ్ళా తినకూడనవి తినేసి, తాగకూడనవి తాగేసి, మాట్లాడకుండా మాట్లాడేసి, చూడకుండావి చూపేసి చూసేసి, ఇవన్నీ చేసేది అంటే మళ్ళీ డస్ట్బిన్లో ఉన్న చెత్తంతా శుభ్రం చేసి ప్లేస్లో వేసుకున్నట్టు. నీ చేతి నీవంతా మళ్ళీ కలుషితం అయిపోయింది. మరి ఉపయోగం దేనికి? నువ్వు సాధన చేసిన ఉపయోగం దేనికి? మళ్ళీ ఆ చెత్తంతా వేసుకోవడం వల్ల ఏమవుతా ఉంది? మళ్ళీ చైతన్యం కలుషితం అయిపోయింది. చైతన్యాన్ని పవిత్రం చేసుకునే దానికి నామం చేసాం, మళ్ళీ ఏమవుతా ఉంది? అసత్యంగా దానివల్ల మళ్ళీ చైతన్యం కలుషితమైపోతుంది. అందుకని మనం ఇవన్నీ కూడా సైంటిఫిక్గా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, అరే నన్ను నేను కాపాడుకునేదానికి కదా ఇవన్నీ చేస్తున్నాను. పిల్లడికి అనారోగ్యం వచ్చినప్పుడు తల్లిదండ్రులు మెడిసిన్ ఇస్తే వాడికి ఇష్టం ఉండదు, ఆ నోట్లో పెడితే తుప్పు కడుగుతారు. ఇంతకు ముందు రోజుల్లో ఉంగిమ్మే అని ఉండేది అనమాట, దాంట్లో ఆ మందు చేదుగా ఉంటుందని చెప్పి ట్యాబ్లెట్ పౌడర్ కొట్టేసి కొంచెం తేనెలో కలిపి వాడికి నోట్లో ఇస్తాం, కాళ్ళు చేతులు పట్టుకొని కాళ్ళ మీద పనుకోబెట్టి నేను చాలాసార్లు చూశాను పిల్లలు, వాడి నోట్లో ఎక్కువ పాస్తుంటే వాడు నువ్వు చేస్తూ ఉంటాడు అనమాట. సో వాడికి వాడికి ఏమనుకుంటాడంటే, ఈ లేదో నాకు తినకూడదు ఏదో ఇచ్చేస్తా ఉన్నారు చాలా డేంజర్ అని చెప్పి అనుకుంటాడు. సేమ్ భక్తిలో కూడా మొదట్లో వచ్చినప్పుడు నాయన నువ్వు అది పాటించు నువ్వు ఇది పాటించు అని చెప్పి చెప్తుంటే ఈ చిన్నపిల్లలు ఉద్యమంలో పోస్తే ఎట్లాగా నువ్వు చేస్తాడు అక్కడ వీడు కూడా దేనికి అని దేనికి ఇవన్నీ అని చెప్పి అనుకుంటా ఉంటాడు. సో ఇవన్నీ యాక్చువల్గా దేనికి అంటే నీ యొక్క చైతన్యాన్ని పవిత్రంగా చేసుకునేదానికి. నీ చైతన్యం పవిత్రం అవనంత వరకు నువ్వు చేసేటువంటి కర్మలో స్వచ్ఛత ఉండదు, కర్మ పవిత్రంగా ఉండదు. మరి కర్మ పవిత్రంగా లేకపోతే నువ్వు చేసే అధర్మితమైనటువంటి కర్మల వల్ల ఖచ్చితంగా దుఃఖాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎవరు తప్పించుకునేదానికి అవకాశం లేదు. నేను లాస్ట్ టైం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను అనమాట. ఒకసారి ఒక ఏకాదశి రోజు ఒక భక్తుడు ఉపవాసం చేసి ద్వాదశి రోజు ఆయన ఎవరికైనా భక్తుడికి భోజనం పెడితే ద్వాదశి రోజు 1000 గోవుల్ని దానం చేసిన ఒక్క భక్తుడికి ప్రసాదం పెడితే 1000 గోవుల్ని దానం చేసిన ఫలితం అట్లాగేదేదో శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట. సో ఇతను అనుకున్నాడు సరే ఒక భక్తుని పిలుస్తానని చెప్పి ఒక సాధువు దగ్గరికి వెళ్ళి స్వామి రేపు ద్వాదశి రోజు మా ఇంటికి భోజనానికి రండి ప్రసాదానికి వెళ్ళి బతిమలాట ఆయన అన్నాడు చాలా బిజీగా ఉండేది వెళ్ళి బతిమలాట పిలిచాడు. ఈయన తీరా సాధువు వచ్చే సమయానికి ఈయన ఇంట్లో ఏమైంది అంటే భార్యకు అసౌచమైంది. అసౌచమైనప్పుడు వండడానికి లేదు. యాక్చువల్గా అసౌచమైనటువంటి స్త్రీ వండి భర్త కూడా తినిపించకూడదు అంట. వేరే వాళ్ళ తర్వాత సంగతి భర్త కూడా తినిపిస్తే భర్త ఐక్షీణం అవుతుందంట. అసౌచ్యంగా ఉన్నటువంటి స్త్రీ వండి తినిపిస్తుంది. ఈ రోజుల్లో మనకి అన్ని ఎనీవే ఈ రోజుల్లో అదొక అవకాశం హోటల్లో తినడానికి. అంటే ఈ రోజు నా వల్ల కాదు ఇప్పుడు 5 రోజులు హోటల్లో తినాలి మనం ఇంట్లో వండకూడదు. ఆ హిందూ ఆ హోటల్లో ఉండేవాడు ఏం సౌచ్యంగా ఉన్నాడు తెలియదు, ఏం సౌచ్యంగా ఉన్నాడు తెలియదు. సో ఈయనకేం అర్థం కాలేదు ఇంతకు ముందు. ఇప్పుడంటే అటువంటి ఏదైనా జరిగితే మనకు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, సాధువు దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది, ఫోన్ చేసేసి స్వామి మా ఇంట్లో ఉంది ఇంకో ద్వాదశి పిలుస్తాను అని చెప్పేసి అప్పట్లో ఏంది అంటే కమ్యూనికేషన్ అంత ఇది లేదు, ఫోన్లు గీన్లు లేవు అనమాట. సో ఆయన ఎక్కడో పోయి దూరం నుంచి ఆశ్రమానికి వెళ్ళి పిలిచి వచ్చాడు. ఆయన వస్తున్నాడు, నేను ఇంటి దాకా వచ్చేదాకా విషయం తెలియపరచడానికి కూడా అవకాశం లేదు. ఆయన వద్దన్న బతిమలాడికి పిలిచాను, ఇప్పుడు ఇంటికి మీరు వస్తే భోజనం పెట్టకపోతే ఏం బాగుంటుంది అని చెప్పి పక్కింటి పెద్ద ఆయన అడిగాడు, ఏంటి ఏం చేయాలి స్వామి ఇటువంటి పరిస్థితి అన్నాడు. సరే ఇటు పక్కే ఇంటి ఆమె ఉంది కదా ఆమెను పిలిచి ప్రసాదం వండించేసి పెట్టేయని చెప్పి చెప్పాడు. సో ఆమెను పిలిచి వంట వండించి ఈ సాధువు రాగానే ప్రసాదం పెట్టారు. ఈ సాధువు తింటా ఉంటే పక్కన చిన్న వెండి గిన్నెలో నెయ్యి తెచ్చి పెట్టారనమాట. ఈ సాధువుకి ముగ్గ ముగ్గ లోపలికి వెళ్ళేటువంటి మనసులో ఏం ప్రేరణ కలుగుతుందంటే ఈ వెండి నెయ్యి గిన్నె కొట్టేయాలా అని ప్రేరణ కలుగుతామండి. ఈ వెండి నెయ్యి గిన్నె కొట్టేయాలని ప్రేరణ కలుగుతామండి. సో ఆయన అరే ఏంటిది నాలో ఎప్పుడు ఇటువంటి ప్రేరణలు లేవు కదా, ఈరోజు విచిత్రంగా వస్తా ఉంది ఏంటి అని చెప్పి అణగదొక్కున్నాడు. కానీ భోజనం పూర్తయ్యేసరికి ఎటువంటి బలమైన చైతన్యం వచ్చింది అంటే నెయ్యంతా అన్నంలో కుమ్మరికి చేసుకొని ఆ గిన్నెది జోబులు పెట్టేసుకున్నాడు. ఆయన చాలా అది ఈమె వెళ్ళిపోయాడు. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత తను చేసిన పనికి తనకే ఇదిగా ఉందన్నమాట. మరి ఇదేంటిది నేను పోయి దొంగతనం చేశానేంటి, చాలా పాశ్చాత్త పడిపోయి మరుసటి రోజు ఉదయంతో మళ్ళీ తిరిగి వచ్చేసి స్వామి నేను మీ ఇంటికి వచ్చి ఈ పని చేశాను, నన్ను క్షమించండి, మరి నాకు తెలియనే తెలియదు, నా జీవితం ఎప్పుడు చేయలేదు, ఇటువంటి ప్రేరణ ఎందుకు కలిగిందో నాకు తెలియదు, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయనకు సందేహం వచ్చింది. మీ ఇంట్లో వంట ఎవరు వండారండి అని ఆయన గమనించాడు అనమాట. కొంచెం ఇంట్లో ఏదో అసౌచ్యంగా ఉన్నట్టుంది, భార్య నిన్న కూడా బయటకు రాలేదు, అసలు స్వామివారి ఆశీస్సులు తీసుకోలేదు, ఏం జరగలేదు, ఏంటి ఎవరు వండారు అని అప్పుడు ఆయన చెప్పాడు, మా ఇంట్లో కొంచెం అసౌచ్యం అయితే పక్కింటి ఆమె చేత వండించాము, ఆమె అలవాట్లు సమాచారం ఎంత కొంచెం కనుక్కోవాలండి అని చెప్పి కొంచెం ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే విశేషం ఏంటి అంటే ఆ పక్కింటి ఆమె ఎవరింటికి క్వారంటైన్కి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా కంటి తిని వస్తూ కాస్త పొంగులో దాచుకొని తెచ్చేస్తుంది అనమాట. ఆమె ఉండి ప్రసాదం ఈయన తినేసరికి ఈయన కూడా అదనకి వెండి గిన్నె కొట్టేయాలన్న ఆలోచన వచ్చింది కొట్టేయాలి. సైన్స్ కూడా పక్కాగా ధృవీకరిస్తుంది, వండే వ్యక్తి యొక్క చైతన్యము వంటలో కలుస్తుంది. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటి అంటే మనం ఇంటిలో వ్యక్తులు ఎవరైనా కానీ మీరు వండి తినాలా అనుకున్నప్పుడు మీరు చాలా శుభ్రంగా స్వచ్ఛంగా చేసుకుంటారు. ఎవరికో తినిపిస్తారా అంటే మనకంత తీవ్రత ఉంటుంది శుద్ధిగా చేసుకునేదానికి, ఎవడో తినేది మనకు తెలియదు. లాస్ట్ టైం ఎవరో రివోట్ చేస్తారు నాకు ట్రావెలింగ్ చేసి వెళ్తా ఉంటే రైల్వే ట్రాక్ దగ్గర ఇక్కడ బండి ఆపితే అక్కడ హోటల్ ముందు ఒక ఆమె పిల్లడికి అంతా శుభ్రం చేసి ఆయన ఆ చెయ్యి అట్లాగే సోపులేదు ఏం లేదు వచ్చేసి పూరి పిండి కలిపేసి పూరిని వేస్తుంది. సో ఆ రోజు కొంచెం తినేవాళ్ళందరూ కూడా టేస్ట్ బలే ఉంది అనుకుని ఉండొచ్చు, ఎక్స్ట్రా ఫ్లేవర్ కలిసింది కాబట్టి. కానీ అసలు విషయం తెలిస్తే మాత్రం అనారోగ్యం అన్నమాట, ఎండ్ రిజల్ట్ అది. ఎందుకంటే వేరే వాళ్ళకి ఎవరి కోసం చేయాలనుకున్నప్పుడు అంత ఇంట్రెస్ట్గా చేసేదానికి వాళ్ళకి ఉండదు అనమాట. మన కోసం మనం చేసుకున్నప్పుడు జాగ్రత్త చేసుకుంటాం, నీట్గా చేసుకుంటాం, చాలా ఇదిగా ఉంటుంది ఇవన్నీ కూడా. సో అందువల్ల మనం ఏంటి అంటే ఇవన్నీ కూడా హైజెక్ శాస్త్రాల్లో ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా సైంటిఫిక్గా మానవాళి యొక్క రక్షణ కోసమే వీటన్నిటినీ కూడా చెప్పడం జరిగింది అనమాట, చెప్పడం జరిగింది. ఆ తత్వ పరంగా దాన్ని అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు బలవంత భాగస్వామ్యం ఉండదు. న్యాచురల్గా వాడు అరే నా కోసం ఇవన్నీ చెప్పబడ్డాయి, నన్ను నేను కాపాడుకునే దానికోసం, నన్ను నేను కాపాడుకునే దానికోసం అనేటువంటి దృక్పథంతో వాడు వాటన్నిటిని కూడా ఆనందంగా ఆచరిస్తాడు అనమాట. సో అందుకనే తత్వ చర్చ అనేటువంటి దేనికి అంటే ఆ తత్వం వెనకాల ఉన్నటువంటి పరమార్థం తెలుసుకున్నప్పుడు వ్యక్తి బలవంతంగా పార్టిసిపేట్ చేయాల్సిన కాదు, ఆనందంగా పార్టిసిపేట్ చేస్తాడు. అరే నేను ఎందుకు ప్రసాదం తీసుకోవాలా, నేను ఎందుకు అదే ఇక జపం ఎందుకు చేయాలా, ఎందుకు శ్రవణం చేయాలా, ఎందుకు భక్తిష్ట సేవల్లో ఉండాలా, దాని గురించి నిజంగా మనం తెలుసుకున్నప్పుడు ఇవన్నీ దేనికోసం చేస్తారు, మనల్ని మనం ఉద్ధరించేసుకునే దానికోసం, మన చైతన్యాన్ని కాపాడుకునే దానికోసం. ఎందుకంటే చైతన్యం అనేటువంటిది చాలా ప్రభావం జీవుని యొక్క జీవితం మీద ప్రభావం. ఎందుకంటే నీ చైతన్యం ఎట్లుందో దాన్ని బట్టి నువ్వు వ్యవహరిస్తావు, దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది, ఫలితాలు ఉంటాయి. ఎవరి యాక్షన్ దానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో అందువల్ల మనం ఏంటి అంటే చాలా చాలా కేర్ఫుల్గా ఈ తత్వం ఏదైతే ఇస్తున్నారో శాస్త్రాల్లో అది మనవల్ని కరుణతోటి కాపాడడం కోసం, కరుణతోటి కాపాడడం కోసం ఇచ్చారు ఈ తత్వాన్ని. అయితే సాధనలు పెట్టుకోవడం ఏంటి అంటే జనాల్ని కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో ఈ తత్వాన్ని వాళ్ళకి వివరించడం, తర్వాత పాటిస్తారు పాటించరు అనేటువంటిది ఇంకా వాళ్ళు ఇష్టం, మనం బలవంతం చేయగలం. గుర్రాన్ని మనం నీటిలోకి తీసుకెళ్ళగలం కానీ బలవంతంగా నీరు దాటించగలమా? ఒకవేళ బలవంతంగా సాగించడానికి నువ్వు ప్రయత్నించినా అది తిప్పుతం ఊపిస్తున్నామో ఏం చేస్తాం? అందువల్ల బలవంత భాగస్వామ్యం చేయలేము. ఇది స్వతంత్రంగా సహజంగా వ్యక్తిని పాటించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే దాని యొక్క విలువ తెలుసుకోదు, దాని యొక్క విలువ తెలుసుకోదు. ఇది పాటించడం ద్వారా ఎవరు ఉద్ధరింపబడతారు, నేనే ఉద్ధరింపబడతాను, నా యొక్క శ్రేయస్సు కోసమే ఇది ఇవ్వడం జరిగింది, ఈ యొక్క తత్వం ఇవ్వడం జరిగింది మానవాళి హ్యాపీగా ఉండడం. అందుకనే పురంధరదాస్ చెప్తారు ఆయన, ఆయన ఏమంటారు, కాగద బందిదే కాగద బందిదే కమలనాభుని నింద కాగద బందిదే కాగితవన్ను ఓదుకొండు చాలా కడిగిరే. ఇప్పుడు తండ్రిని సాధన చేసి పిల్లడు వేరు కాపురం పెడతారు, వేరు కాపురం పెట్టిన తర్వాత కూడా తండ్రి ఏంటి అంటే అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాడు వాడు ఎక్కడ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు, ఎక్కడున్నాడు, వాడు ఏదైనా తప్పుడు అడుగులేస్తే ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తే ఒక్కోసారి పిల్లడు అంటాడు నా లైఫ్లో ఏమి, నా లైఫ్ నేను బతకనేది అంటాడు. ఒకవేళ పిల్లవాడ తండ్రి కానీ తండ్రి ఊరుకోడు, ఆడికి సన్నిహితుడు ఏమన్నా చూసుకొని వాడి ద్వారా మెసేజ్ పంపిస్తాడు, ఇప్పుడు నాయన నువ్వు అన్న చెప్పరా వాడికి ఇట్లుండమని చెప్పి అట్లుండమని చెప్పి వెళ్ళి. సో మనందరి యొక్క తండ్రి భగవంతుడు పురంధరదాస్ ఏమంటారు అంటే ఆయన దగ్గర నుంచి మనకు ఒక సందేశం వచ్చింది. అప్పుడప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే లెటర్లు రాస్తాడు, ఒరే లైఫ్లో ఇట్లుండ్రా బాగుంటావు, ఇట్లుండ్రా బాగుంటావు, ఇదైతే బాగుంటుంది అదైతే బాగుంటుంది అని చెప్పి లెటర్లు రాస్తా ఉంటాడు. సో పురంధరదాస్ ఏమంటారంటే ఆ కమలనాభుడు అయినటువంటి విష్ణువు దగ్గర నుంచి మనకు ఉత్తరం వచ్చింది, ఆ ఉత్తరాన్ని చదువుకుని కాలాన్ని మనం గడపాలా. ఆ ఉత్తరం ఏంటి అంటే ఈ శాస్త్రం అన్నమాట. ఈ శాస్త్రంలో ఏం లేదు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, నువ్వు ఏ రకంగా జీవితాన్ని గడిపితే దుఃఖాలు లేకుండా ఆనందంగా జీవించగలవు అన్నటువంటి సైన్స్ ఈ యొక్క శాస్త్రంలో ఉందన్నమాట. ఈ శాస్త్రంలో ఉంది, దాన్ని మనం జస్ట్ స్టడీ చేసి దానికి అనుగుణంగా మన లైఫ్ మనం మలుచుకున్నట్లయితే హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. హ్యాపీగా ముందుకెళ్ళదు. దానికోసం ఇవన్నీ ఒక్కసారి ఏమవుతుంది అంటే మనం దాన్ని చదివి అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. పిల్లడికి తండ్రి లెటర్ రాసినా కానీ వారు చదవద్దు దాన్ని. మన ఆయన కదా పడద్దాం. అప్పుడేం చేస్తాడు తండ్రి, ఆయన ఒక మెసెంజర్ని పంపిస్తాడు, నువ్వన్న పోయి చెప్పవయ్యా. ఆ మెసెంజర్ ఎవరు అంటే గురువు అనమాట. ఆ గురువు వచ్చి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, భగవంతుని యొక్క ప్రతినిధిలాగా అరిస్టిమేట్గా మనం గమనించినట్లయితే వీటన్నిటికీ కారణం ఏంటి అంటే భగవంతుడు జీవుల పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ. నువ్వు తండ్రికి కాదని యోగ చేసినా కానీ నీకు తండ్రి మీద ప్రేమ లేకపోయినా కానీ తండ్రికి నీ మీద ప్రేమ ఉంటుంది. నీ యొక్క యోగక్షేమాలు చూసుకోవాలని చెప్పి తండ్రి అనుకుంటాడు. సో భగవంతుడు కూడా ఆ అపారమైన ప్రేమ వల్ల ఈ కార్యకలాపాలు చేస్తున్నాడు. శాస్త్రాలను పంపించడము, గురువుని పంపించడము, మనకు ఒక సత్మార్గాన్ని బోధించడము, సత్మార్గంలో మనం జీవించేటట్టు చేయాలని చెప్పి అనుకోవడము, ఇదంతా కూడా భగవంతుడికి జీవుల పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి కరుణ. అపారమైనటువంటి కరుణ. ఆ కరుణ వల్ల ఈ హోరు ఇదంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మనం ఏదో ఒక రకంగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా సుఖశాంతులతో జీవించేటట్టుగా చూడాలా అనేటువంటిది భగవంతుని యొక్క దృక్పథం అనమాట. దృక్పథం. అందుకనే పురందరదాసు ఆయన పండరీపురానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తాడనమాట, సమాస్తుడు చమత్కారంగా భగవంతుడితో మాట్లాడతాడు, నీ అంత శ్రేయోభిలాషి నాకున్నాడు కానీ నీకు లేదు కదా అంటాడు భగవంతుడు. నిన్నంత తండ్రి ననగుంటు నినిగిల్ల, నీ అంత గొప్ప తండ్రి నాకున్నాడు, మరి నీకు తండ్రి అంటే భగవంతుడు అంటాడు. నిన్నంతా కథా ననగుంటు నినిగిల్ల, నీ అంత గొప్ప సఖుడు స్నేహితుడు నాకున్నాడు, మరి నీకు లేడు కదా అంటే భగవంతుడు నేను గేలి చేస్తాడు. ఆ భగవంతుడు మనందరి యొక్క నిజమైనటువంటి శ్రేయోభిలాష కాబట్టి ఈ యొక్క శాస్త్రాల రూపంలో మానవాళి సుఖశాంతులతో జీవించడానికి సందేశాన్ని ఆయన ఇవ్వడం జరిగిందనమాట. భగవంతుడు ఎంత కరుణామూర్తి అంటే ఈ సృష్టిలో ఎవ్వరూ దిక్కులేని వారికి ఆయనే దిక్కు అనమాట. ద్రౌపదులు గారు ముకుందమాన స్తోత్రంలో చాలా చక్కగా వివరిస్తారు, ఏ కృష్ణ కరుణాసిందో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. ఇక్కడ ఉండే వాళ్ళందరూ దీవులే, ఆ దీవులకు బంధువులు ఎవరు, జగత్పతే, ఆ జగత్తు పతి అయినటువంటి ఆ భగవంతుడు. జగన్నాథపురి క్షేత్రంలో ఒక భక్తుడు చాలా దారిద్ర్యంలో ఉంటాడు. ఆయనకి ఎవరు చెప్తారు, ద్వాదశి రోజు పాలనకి ఎవరన్నా భక్తులకి ప్రసాదాలు కానీ పెడితే దారిద్ర్యం పోతుంది అని చెప్పి చెప్తారు. ఆ చెప్పిన సాధువు ఏమని చెప్తానంటే, ఏమయ్యా ఒక 100 మంది భక్తులకి ద్వాదశి రోజు ప్రసాదం పెట్టు, మీ దారిద్ర్యం అంతా తీరిపోద్ది అని. అప్పుడు ఈ భక్తుడు అంటాడు, చూడు స్వామి, 100 మందికి భోజనం పెట్టగల స్తోమస్ అంటే నేను ఎక్కడ దరిద్రుని అవుతానే, నాకు కెపాసిటీ లేదు. అప్పుడు ఈయనంతటి సాధు ఒక 50 మందికి అన్న పెట్టాడు, అద్దెప్పదు నాకు అంత దరిద్రం లేదు. ఒక 10 మందికి అన్న పెట్టగలవా, అది కూడా స్తోమస లేదు, అది కూడా స్తోమస లేదు. సో అప్పుడు సరేనని చెప్పి ఇది తమాషగా ఒక వ్యక్తి శనిగ్రహం పట్టింది అని చెప్పి ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడంట. జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి జ్యోతిష్కుడు అన్నాడంట, అంత ఇంత చెప్పి నీకు ఏదో ఒక పరిహారం చేస్తాను, 1000 రూపాయలు అన్నాడంట. ఏదానంట 1000 రూపాయలు నా దగ్గర లేదు అన్నాడు. అటైతే 500 అన్నాడండి. లేదన్నాడు. 100 రూపాయలు అన్నాడండి. లేదన్నాడు. 10 రూపాయలు అన్నాడంట. లేదన్నాడు. అప్పుడు ఈ జ్యోతిష్యుడు ఇంకా తెలియ నిన్నేం చేస్తుంది పోవయా అన్నాడు. నీ దగ్గర 10 రూపాయలు మళ్ళీ లేకపోతే ఇంకా తెలియ నిన్నేం చేస్తుంది పో, హ్యాపీగా పో అన్నాడంట. అట్లా ఇప్పుడు 10 మందికి ముఖ్యం పెడతాను, 10 మందికి కూడా నా వల్ల కాదన్నాడు. అంటే అప్పుడు చివరికి అన్నాడు, ఒక్కరికైనా పెట్టగలవా అన్నాడు. కష్టపడి ఒక్కరికైతే భోజనం పెట్టడానికి ట్రై చేస్తానన్నాడు. అతను వచ్చాడు, ఏదో కష్టపడి ఒకరికి ఏర్పాటు చేస్తున్నాడు ద్వాదశ రోజు. ఏ బ్రాహ్మణుణ్ణి భక్తుణ్ణి మా ఇంటికి ద్వాదశ రోజు భోజనానికి రండి అంటే ఒక్కటి రావట్లేదు, అందరు తిరస్కరిస్తున్నారు. ఏదో ఉన్నింటికి పోతే నిన్నంత కడుపు కాలేదు ఉపవాసం అని చెప్పి, కానీ ఈ రోజు కూడా ఆమె మీ దగ్గరికి వస్తే దరిద్రుడు నువ్వేం పెడతావు పెట్టవు అని చెప్పి ఏదో ఉన్న ఇల్లు వెతుక్కుంటాము, అంతేగాని మీ దగ్గరికి రావడం ఏంటంటే ఎవరు రావట్లేదు. అందరినీ భత్యం అంటున్నాడు, ఎవరు రావట్లేదు. లాస్ట్కి ఒక బిసికి వేగారిపోయి జగన్నాథుని వేడుకుంటున్నాడు అనమాట. జగన్నాథ, నా ఇంటికి ప్రసాదం తినడానికి కూడా ఎవరు రావట్లేదయ్యా, అంటే నా దారిద్ర్యం పోయే మార్గం లేదంటయ్యా స్వామి, కరుణ చూపించవయ్యా అని చెప్పి అట్లా ప్రార్థన చేస్తావంటే, ఒక వయసులో ఒక కంబలి కప్పుకొని ఓన్లీ తిలకము ముఖం కనిపిస్తా ఉందన్నమాట. అట్లా నడుచుకొని వచ్చాడు అనమాట. స్వామి, మా ఇంట్లో ద్వాదశికి భోజనానికి మీరు వస్తారా అని అడిగాడు. వస్తాను పద అన్నాడు. ఇంటికి వెళ్తే దారికి చెప్పాడు, పాద ప్రక్షాళన చేద్దాం నీళ్ళు తీసుకురావాలంటే పాదాలు కడగడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ వచ్చిన వ్యక్తికి కుష్టు వ్యాధి, ఆ వేళ్ళన్నీ కొంచెం రాలిపోయి ఉన్నాయి అనమాట. అది చూసి ఏమేమో, అరే అతిథిదేవో భవ, ఆ పాదాలు కడిగి ఆయన నెట్టి నీళ్ళు కొనుక్కొని బారికి తల్లకపోతే ఆమె అరిచేసి తరిపోయింది అనమాట. ఆ కుష్టు వ్యాధి కలిసి పాదాలు ప్రక్షాళన నేర్పింది అని ఆమె వెళ్ళిపోయింది లోపలికి. తర్వాత ఆయన పక్కన కూర్చోబెట్టి ప్రసాదం వడ్డిస్తామంటే, ఈయన ఒక్క అతిథిలో నాకు దొరికాడు అనేటువంటి పక్కరపాట్లో వడ్డించేటప్పుడు ఆ పెరుగుకుండా ఈయన మీద కుమ్మరిచ్చేస్తాడు. కుమ్మరిచ్చేసినప్పుడు మామూలుగా మొట్టమొదటి మొహం మీద ఏదైనా పడితే కళ్ళు శుభ్రం చేస్తాడు. ఈయన అదే అదే అపరాధం జరిగిపోయిందే అని చెప్పి మెల్లిగా కళ్ళు అటు తుడిచేసరికి ఇంతకుముందు చూసిన కళ్ళకి ఇప్పుడు చూసిన కళ్ళకి వ్యత్యాసం ఉందన్నమాట. ఆయన ఆకృతిగా మొహంతో తుడిచేస్తే ఈయన గుర్తించింది ఏంటి అంటే, ఈయన ఇంటికి ఆతిథ్యానికి ఎవ్వరు రావట్లేదని జగన్నాథుని విన్నవించుకుంటే సాక్షాత్తు జగన్నాథుడు వచ్చేసాడు ఈయన ఆతిథ్యాన్ని స్వీకరించడానికి. ఈయన ఆతిథ్యాన్ని స్వీకరించడానికి సాక్షాత్తు జగన్నాథుడు వచ్చేసాడు అనమాట. వచ్చి ఆయన ఆ యొక్క పదార్థాన్ని స్వీకరించి ఆయన అనుగ్రహించాడు. సో ఈ రకంగా భగవంతుడు ఏంటి అంటే ఆయన భక్తవత్సలుడు, ఆయన కరుణకి అవధులు లేవు. అపారమైనటువంటి కరుణ జీవుల పట్ల. ఎందువల్లంటే మనందరికీ నిజమైనటువంటి తండ్రి ఆయన కాబట్టి, మనందరికీ నిజమైన తండ్రి ఆయన కాబట్టి మనందరి మీద అపారమైన కరుణ ఉంది. ఆ కరుణతోనే ఎన్నో సార్లు మనం కాదు 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 అని అనిపించిన ఆయన మన వల్ల వదలట్లేదు. బృందావన లీలల్లో కూడా ఒక మంచి లీల మనకు గోచరిస్తుంది అనమాట. ఎన్నిసార్లు మనం రిజెక్ట్ చేసినా కానీ భగవంతుడు ఏ రకంగా మనల్ని వదలడు. శ్రీమతి రాధారాణి, గోపికలు వీళ్ళందరూ కూడా ముత్యాలతోటి హారాలు కుట్టా ఉంటారు, హారాలు తయారు చేస్తూ ఉంటారు. కృష్ణుడు పోయి చూసి ఆ ముత్యాలు చూసి చాలా ఆకర్షితుడైపోయి, ఏ రాధిక రాధ, ఈ ముత్యాల హారం తయారు చేసిన తర్వాత నాకు ఇస్తావు అని ఆదరణ అడిగింది. ఏం చేస్తారు, గోవుకి అలంకరించుకుంటాను. ఏంది ముత్యాల హారము గోవులకి? అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే భగవంతుడికి ఆ గోవులు ఎంత ప్రియం. ముత్యాలహారం నేను అలంకరించుకుంటానని లేదు, ఆయన శ్రీమతి రాధారాణికి అలంకరిస్తానని లేదు, గోవులకు అలంకరిస్తానన్నాడు. గోబ్రాహ్మణ యొక్క రాధారాణి ఉంది సాల్సాలు కానీ పోలి స్వామి పోయి పోయి గోవులకి ఇస్తానంటే, ఇది నేను ఎంతో ప్రేమగా ముత్యాలు దొరకడం అసలు ఏమన్నా గోమా పోండి పోండి. అప్పుడు కృష్ణుడు యశోదమ్మ దగ్గరికి వెళ్ళి అమాన్యంగా అంటారనమాట, అమ్మా నేను కొత్త పంట వేయాలని చెప్పి అనుకుంటున్నాను అని. ఏం పంట నాయన అని, ముత్యాల పంట, మన ఇంట్లో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇస్తావా అని. అరే అన్నయ్య ముత్యాల పంట ఏంట్రా, అవి పంట పొలంలో కాదు సముద్రంలో వస్తాయి. అబ్బా లేదమ్మా, నేను చూశాను కదా నాన్నగారు పొలం దున్నిచ్చి గింజలు చల్లేస్తే చెట్లు వచ్చేస్తాయి పంట వచ్చేస్తాయి, నాకు తెలిసి అంతా కూడా నువ్వేం చెప్పద్దు ముత్యాలు ఇచ్చేవి. యశోదమ్మ మళ్ళా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తావంటే కృష్ణుడు మళ్ళీ ఏమన్నాడు, అమ్మా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా చెప్పు. అదే దాంట్లో సందేహం ఉంది, ఏముంది రా కన్నయ్య అని. మరి నేను నిజంగా ప్రేమిస్తే నేను ఎడిగిందిస్తే నాకు ఇస్తే ఈ ముఖ్యాలు. ఎప్పుడైతే సెంటిమెంటల్ గా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అమ్మా అన్నాడో యశోదమ్మ, అరే ఇదేం ఇట్లా అంటున్నాడు అని చెప్పి సరే ఇంట్లో ఉండే ఆ భోషాల నుంచి మొత్తం ముత్యాల హారాలన్నీ తీసిచ్చేసిందన్న. కృష్ణుడు మా ఇళ్ళపై ఈ పొలంలోకి పొలం దుమ్మేసి ఈ ముత్యాలన్నీ వేస్తావంటే ఈ రాధారాణి గోపికలు వీళ్ళందరూ నవ్వులు అనమాట వెటకారం. బా ఈరోజు కన్నయ్య ముత్యాల పంట వేస్తా ఉన్నాడు, నేను గింటలన్నీ వేసేసి మళ్ళీ వాటికి నీళ్లు కాదు, మళ్ళీ ఈ గోపికలు వీళ్ళందరూ కూడా పాలు కుండల్లో తిరుగు కుండల్లో తీసుకొని పోతా ఉంటే మళ్ళీ తీసుకుని వెళ్ళారు. ఒకసారి విజయ్ చేశారా తిరస్కరించారా ఆయన కోరికను, మళ్ళా తీసుకుని వెళ్తా ఉన్నాడు. వెళ్ళి రాధారాణి గోపికలను అందరు నడుస్తా ఉన్నాడు, కొంచెం పాలు తిరిగి ఇస్తారా అది దేనికి అంటే నేను ముత్యాల పంట వేశాను కదా వాటిని తడపడానికి. ఏంది ముత్యాల పంట తడపడానికి పాలు తిరుగు కావాలా, వాళ్ళు పాలు కోరికలు చేసి నేను వాళ్ళు తరుగుతున్నాను. మళ్ళీ కృష్ణుడు ఎక్కడ మన దగ్గరికి వెళ్ళారు, అమ్మా నాకు పాలు పెరుగు కావాలా అని. ఈశ్వరుడు మనల్ని ఎందుకు నాన్నా, నేను ముత్యాల పంట వేస్తాను కదా ఆ పంట కడపడానికి పాలు పెరుగు కావాలి నాకు. ఈశ్వరుడు మనల్ని ఇదేంట్రా ముత్యాల పంట ఏంటి వాటి కడపడానికి పాలు పెరుగు ఏంట్రా. మన కృష్ణుడు అన్నాడు, అమ్మ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావమ్మా, అది దాంట్లో సందేహం ఏంటి, అటైతే నాకు కావాలి పాలు పెరుగు. అరే అన్నీ నీ సంతృప్తి కోసం కదా నాయన ఉండేది, ఎన్ని కావాలో తీసుకున్నాను. ఆయన కృష్ణుడు ఆ పాలు పెరుగు ఏమి తీసుకొని వచ్చి ఆ ముత్యాల మీద వెళ్తా ఉన్నాడు. మొత్తం కొన్ని రోజులు మొలకలు వచ్చాయి. ఈ గోపికలు వీళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా, పంట ఏదో మొలకలు వచ్చాయి వాటికి ముత్యాలు కాదు ముళ్ళు వస్తాయి ముళ్ళు అని చెప్పి ఆమెను వెటకరిస్తా ఉన్నాడు కృష్ణుని. కొన్ని రోజులు అయ్యేసరికి ఆ చెట్లు పెరిగాయి, ఒక్కొక్క చెట్టు నుంచి రకరకాల మామూలుగా ముత్యాలు మనకు తెల్లగా కనిపిస్తాయి అన్నమాట. కానీ కృష్ణుడు వేసినటువంటి ముత్యాల పంట చెట్లలో నుంచి సృష్టిలో ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగుల ముత్యాలు, తర్వాత అన్నన్ని సైజులు అనమాట. నేను పంటకు ఎందుకు వేశాడు, ఆవుల కోసం. మనుషులు వేసుకునేటటువంటి చిన్నది ఉండాలి, ఆవులు కొంచెం పెద్దది ఉండాలన్నమాట. సో పెద్ద పెద్ద ముత్యాలు అనమాట, రకరకాల రంగులతోటి ఆ ముత్యాలన్నీ కూడా పంట చేస్తుంది. అని కృష్ణుడు ఈ గోపికలు వీళ్ళందరూ చూస్తా అంటే కృష్ణుడు ఒక్క హారం అడిగితే ఇవ్వలేదు వీళ్ళు, ఇప్పుడు చూడు మనకు పంట ఎక్కొచ్చిందో అని చెప్పి ఆమె గోపికలంతా ఊరిస్తా అవన్నీ పోసి శుభ్రంగా మంచి మంచి మాలలు ఇవన్నీ తయారు చేసి అప్పుడు రాధారాణి వచ్చి ఎప్పుడు అటువంటి ముత్యాలు చూడలేదు కృష్ణయ్యతోటి, కృష్ణయ్య మాకు ముత్యాలు ఇస్తారు. ముత్యాలా, లేదు 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 నీ కోసం కాదు గోవుల కోసం. అప్పుడు ఆ మాట వేసరికి రాధారాణి కోపం వచ్చింది అనమాట, ఇదేంటిది మేము పండిస్తున్నామనుకున్నారా ముత్యాలు, మేము పండిస్తాం అని చెప్పి వాళ్ళు కూడా దున్నారనమాట. దున్ని ఆమెను ముత్యాలు వాళ్ళ ఇళ్ళలో ఉండేటువన్నీ తీసుకొని వచ్చేసి తర్వాత కృష్ణుడు చేసినట్టుగానే పాలు పెరుగు చెట్లు వచ్చాయి. కానీ వాటికి ఏమొస్తాయి, నీళ్ళు వచ్చాయి ముత్యాలు వాటికి నీళ్ళు వచ్చాయి. చివరికి శ్రీమతి రాధారాణి బాగా ఆమె డిస్టర్బ్ అయింది అనమాట. అయినప్పుడు అప్పుడు కృష్ణుడు మంచి మంచి ముత్యాలతోటి మంచి మంచి హారాలు తయారు చేసి బంగారు భరిణలో పెద్దది దాంట్లో దాన్ని పెట్టి శ్రీమతి రాధారాణికి బహుమతిగా పంపించాడు. ఆచార్యులు ఇవన్నీ చెప్పేమని చెప్తారంటే, మనం ఎన్నిసార్లు జీవితంలో భగవంతుణ్ణి సేవించుకునే అవకాశాన్ని తిరస్కరించినా కానీ భగవంతుడు మన వెంట పడుతూనే ఉంటాడు, ఆయన మనల్ని విడిచిపెట్టడు విడిచిపెట్టడు. ఒక్కోసారి మనం ప్రవచనాలు కండక్ట్ చేస్తాం, వేల మంది అటెండ్ అవుతారు, మనందరికీ పరమసత్యం ఇచ్చాం, దాంట్లో ఎంతమంది వినియోగించుకుంటారు. మన వాళ్ళకి అక్కడ ప్రవచనం విన్నారు, ఇంకో దగ్గర రైల్వే స్టేషన్లో మన భక్తుడు ఏదో పుస్తక వితరణ చేస్తున్నాడు, అక్కడ మళ్ళీ అవకాశం ఇచ్చాడు. మన ఇంకో దగ్గర రథయాత్ర జరుగుతూ ఉంది, దాంట్లో పాల్గొనే అవకాశం ఇచ్చాడు. ఇంకో దగ్గర ప్రసాద వితరణ జరుగుతూ ఉంది, అక్కడ అవకాశం. సో అట్లాగా భగవంతుడు ఏంటి అంటే ప్రతి ఒక్క జీవుడి వెనకాల ఎన్నో సందర్భాల్లో వెనకాల పడుతూ ఉంటాడు. మీ నిజరకంగా అయినా కానీ మనం ఆయన్ని తిరస్కరించినా వెనకాల పడి చివరికి ఆయన. అయితే భగవంతుడు గొప్పతనం ఏంటి అంటే ఆయన అనుకుంటే మనల్ని ఇట్లా మార్చేయచ్చు, కానీ అప్పుడు మనం ఏమవుతాం, యంత్రాలు అవుతాం. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆగిపోద్ది. అది యంత్రం, దానికేం స్వతంత్రత లేదు. కానీ జీవుడు స్వతంత్రుడు. భగవంతుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన మనల్ని సృష్టించినా కానీ మన స్వతంత్రతను మాత్రం డిస్టర్బ్ చేయడు. నీ ఇష్టం, స్వతంత్రంగా నన్ను ప్రేమించడానికి భక్తి చేయడానికి వస్తే నేను స్వీకరిస్తాను, బలవంతం చేయను. ఇప్పుడు కొంత నియంత్రణ ఉంటారు, గన్ పెట్టి సరండను. సో భగవంతుడు కొంచెం సుదర్శన చక్రం మన మెడ పక్కన పెట్టేసి నా భక్తులు కమ్ము లేకపోతే మెడ తీసేస్తాను. ఆయన స్వతంత్రంగా ప్రేమిస్తే మనం ఆయన అప్రయం. అయితే మనం ఎన్నిసార్లు తిరస్కరించినా భగవంతుడు ఎంతో కరుణతోటి మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు, అవకాశం ఇస్తూ ఉంటాడు, అవకాశం ఇస్తూ ఉంటాడు. సో అందువల్ల భక్తులుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మొట్టమొదటి భగవంతుడిని మనం అర్థం చేసుకోవాలంటే మనం సత్వగుణంలోకి రావాలా. ఆ సత్వగుణంలోకి రావాలా అంటే తినే ఆహారం దగ్గర నుంచి, వ్యక్తులతో సాంగత్యం చేసే దగ్గర నుంచి, ఎంత చేసి ఎంత తప్పు ఎంత విని ఎంత చేసినా కానీ. నేను మొన్న ఉజ్జయినికి వెళ్ళాను అనమాట. ఉజ్జయినికి వెళ్తే అక్కడ బ్రహ్మచారి హిస్టరీ క్లాస్ ఇవ్వమని చెప్పి చెప్పారు. ఆయన క్లాస్ ఇచ్చిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ అది ఇది చెప్పిన తర్వాత సీనియర్ మోస్ట్ బ్రహ్మచారి ప్రభుజీ క్లాస్ బాగానే ఉంది, ఇవన్నీ వింటాం కదా, మళ్ళా ఈ మైండ్ ఏంటి అంటే కామ కాంచన కీర్తి, మళ్ళా ఎంత విన్నా కానీ మళ్ళీ వీటి పోకలాట, వీటి కోసం తెలియకుండానే మనం ఆ మార్గంలోకి వెళ్ళిపోయేటట్టు చేస్తూ ఉంటుంది. ఏం చేయాలి దీన్ని, ఏం చేయాలి? సో మొట్టమొదట జీవ కరుణ అనేటువంటిది మనం చాలా వరకు ఇతర జీవుల్ని కాపాడాలా, వాళ్ళకి తత్వం ఇవ్వాలా, కట్ చేయాలా ఇస్తుంది. సో మనం తత్వం ఎంత మాత్రం అర్థం చేసుకున్నాం, ఎంత ఆనెస్ట్గా ఉన్నాం మన యొక్క నడవడికలో కానీ మన ప్రవర్తనలో కానీ, ఎంత శరణాగతి అన్నటువంటిది ఉంది. సో ప్రభుపాదులు గారు ఒక ఉపన్యాసం చెప్తారు, పరోపకారాది కన్నా ముందు స్వధర్మం అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకునేదానికి ఎంత మాత్రం నువ్వు ఈ యొక్క దీనికి శరణాగతి పొందావు. నిన్ను ఉద్ధరించుకునేదానికి హౌ మచ్ యువర్ సరెండర్, ఎంత శరణాగతి పొందావు. అది లేకుండా నువ్వే శరణాగతి పూర్ణంగా పొందకుండా నువ్వు ఇతరులను ఎక్కువ కాపాడగలవు. మునిగిపోయే వ్యక్తి నీళ్ళల్లో ఇంకో మునిగిపోయే వ్యక్తిని కాపాడలేవు, పేలే వ్యక్తి ఇంకో పేలే మునిగే వ్యక్తిని కాపాడగలవు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ ఆనెస్టీ, ఆ శరణాగతి, ఇవి మా యొక్క ప్రభావం వల్ల మరలా మరలా మనల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకుని వెళ్తూ ఉంటాయి. తీసుకుని వెళ్తా ఉన్నా కానీ మనం సాధువుల యొక్క అనుగ్రహం వల్ల, అనుగ్రహం వల్ల మనం ఏంటి అంటే మనం వాళ్ళకి సరెండర్ అయ్యి మనం ఆ మార్గంలో ప్రోగ్రెస్ సాధించడానికి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ఒక్కసారి సాధువుల సూచనలు మనకు ఇష్టపడతాం. చిన్నపిల్లోడికి వాడికి విచ్చలవిడిగా ఉండాలని ఇష్టం, డిసిప్లైన్గా ఉండాలా, చదువుకోవాలా, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలా, అదేది ఇంట్రెస్ట్ ఉన్నది. తల్లిదండ్రులు చెప్తారు రే పరీక్ష వస్తున్నాయి బాగా చదవాలా, రే ఎప్పుడు ఆకలి ఎంట్రా అది ఎంట్రా. వాడు పక్కన ఫ్రెండ్ చెప్తారు మా నాయన ఒత్తి ఎట్లను అబ్బో తరగతి చేస్తున్నాడు ఇక్కడ ఆటకు రాలేదు. సో భక్తిలో కూడా మెచ్యూరిటీ లేకపోతే అంతే, అక్కడికి ఎవరన్నా మన ప్రయత్నం గౌరీ మంచి ఏదైనా చెప్తే మనకు అది తీసుకోలేము అనమాట. కానీ మనం చాలా కేర్ఫుల్గా ఎవరు మన స్నేహితులాసి అనేటువంటిది మనం తెలుసుకొని ఈ మార్గంలో పూర్ణ శరణాగతితోటి భక్తి సేవల్లో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. అప్పుడే ఈ మార్గంలో మనం పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే నా శాస్త్రాల యొక్క జ్ఞానము, తర్వాత లేకపోతే నా ఇంటెలిజెన్స్, లేకపోతే ఇంకోటి ఇంకోటి భక్తులు ఎదగలేదు. ఇవేవి కాదు. భక్తి మార్గంలో ఏంటి అంటే మనకన్నా ఉన్నతమైన సాధువుల యొక్క ఆశీస్సులే మనల్ని ఈ మార్గంలో ముందుకు తీసుకుని వెళ్తాయి. ఇంక వేరే ఏది వర్కౌట్ కాదు, తర్వాత వేరే షార్ట్కట్స్ ఏం లేదు. ఈ మార్గంలో ఎవరైనా కానీ పూర్ణ శరణాగతి పొంది సాధువులను, గురువుని, భగవంతుడిని సంతృప్తిపరిచేటట్టుగా వ్యవహరించుకోవడం ద్వారానే ఈ మార్గంలో మనం ముందుకెళ్ళేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల ఇది ఒక్కసారి ఏమవుతుందంటే మనకి భక్తిలో ఇవన్నీ పాటించడానికి విలువ తెలియకుండా మనం ఎందుకు పదే పదే వీళ్ళు చెప్తా ఉన్నారు ఆహార నియమాల గురించి, వాటి గురించి, వీటి గురించి, వాటన్నిటి వల్ల మన చైతన్యం ఫలితం అవుతుంది. చైతన్యాన్ని బట్టి నడవడికి ఉంటుంది, నడవడికను బట్టి ఫలితాలు ఉంటాయి. కలకత్త నగరం ఎందుకు అంత కలుషితంగా ఉంది అంటే, బ్రిటిషర్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అంట. నేను మొన్న ఏదో కంట్రీలో మామూలుగా విదేశాల్లో ఏంటి అంటే రోడ్డు మీద ఉమ్ముగోడు వీరు అనమాట. కాస్త మనం ఏదన్నా తిన్నాము, బిస్కెట్ ప్యాకెట్ కవర్ ఉంది, కార్లోంచి కిటికీ తీసి కిటికీలో నుంచి బయటపడేస్తాం. కొన్ని దేశాలు ఏంటి అంటే బయటపడేస్తే ఇమీడియట్ గా అది సీసీ కెమెరాలోనో లేకపోతే ఎక్కడ రికార్డ్ అవుతుందో తెలియదు, మన అకౌంట్లో నుంచి ఫైన్ డిడక్ట్ అయిపోతారు అనమాట. సో అంత స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు, చాలా కేర్ఫుల్గా ఉంటారు అనమాట. కానీ ఒకటి రోడ్డు పక్కన ఇలా చేస్తూ ఉన్నాడు. నేను అన్నాను, మన అతడి బస్సులు ఉంటే వీడు ఖచ్చితంగా మన ఆంధ్ర వాడో ఇండియా వాడో అయి ఉంటాడు అన్నా నేను. వాడి లోపల ఇంకొకడిని ఒరే సారా అంటున్నాడు, చెప్పానా అన్నాను. సో అట్లాగా కలకత్తాలో ఏంటి అంటే బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారంట. మలము మూత్రము ఇటువంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ విసర్జించకూడదు, నీట్గా ఉండాలి, ఎవడన్నా అటువంటి చేస్తే చాలా స్ట్రిక్ట్గా పనిష్మెంట్లు ఇవన్నీ ఉన్నాయంట. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో ఫస్ట్ రివెంజ్ బ్రిటిషర్స్ మీద తీసుకోవాలని కలకత్తా వాస్తవ్యం ఏం చేశారంటే, వీధుల్లోకి వచ్చి అందరూ స్వతంత్రం వచ్చింది ఏ జాయ్ అని చెప్పి రోడ్ల మీద ఇది ఇది అన్ని చేసేసి అది రివెంజ్ అనమాట. నష్టపడి వాడు వారి దేశంలో వెళ్ళిపోయారు, నువ్వు నీ దేశానికి ఓపెన్ చేసుకున్నావు. వాడికి తెలియలేదు, అరే వాడి బ్రిటిషుడు వేరే పరిపాలకుడైనా ఏదైనా కానీ పరిశుభ్రంగా ఉండమని మన కోసం చెప్పాడు. అందుకని ఈ చాణిత్యుడు ఏమంటాడంటే, బంగారం మలంలో ఉన్నా కానీ తీసి కడిగి వాడుకో అంటాడు. ఎందువల్లంటే బంగారం ఎప్పుడు కలుషితం కాదు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఆమె మీరు బంగారం అక్కడ ఏమైనా ఉంటుందేమన్నా చెప్తా పోవద్దు. దీని సారాంశం ఏంటి అంటే, విలువైనటువంటి సందేశం ఎవరి దగ్గర నుంచి వచ్చినా కానీ మనం దాన్ని తీసుకొని ఉపయోగించుకోవాలా, దాన్ని తీసుకొని ఉపయోగించుకోవాలా, అది దీని యొక్క సందేశం. అందువల్ల భక్తులు ఏంటి అంటే ఈ తత్వాన్ని అర్థం చేసుకొని హ్యాపీగా దీన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తాను. ఎందువల్లంటే మన జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కూడా ఇది పాటించడమే పరిష్కారం, వేరేదేం లేదు. అతను ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? ఎనీ డౌట్స్? ఎక్కడనైనా ఏంటి వినంగా కూడా మనలో మార్పు వస్తుంది, అందుకని వినాలని. పత్తిశ్వనాథ సరస్వతి మహారాజు అంటారు, ఈ చంచలమైన మనస్సుకి మెడిసిన్ ఏంటి అంటే ఉన్నతమైన వైష్ణవుల దగ్గర నుంచి తీవ్రమైనటువంటి సందేశం, సీరియస్ మెసేజ్, దాన్ని రెగ్యులర్గా వినాలని. ఇప్పుడు భక్తులతో భగవంతుడితో సంబంధం లేనటువంటి వ్యక్తులకి ఏదన్నా పనిష్మెంట్ వచ్చినప్పుడు ఇది వాళ్ళు చేసిన తప్పు వల్ల వచ్చింది అన్న రియలైజేషన్ వాళ్ళకి రాదు. అది ఎక్కడ వాళ్ళకి కలుగుతుంది అంటారా? ఇంకా అది వాళ్ళ అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎంతో మంది అబాధ్యులు వాళ్ళ జీవితంలో పడేటువంటి దుఃఖాలకు కారణం ఏంటో కూడా తెలియకుండా ఒక దుఃఖాన్ని తప్పించుకునేదానికి ఇంకొక 100 తప్పులు 1000 తప్పులు చేసేసి వాడు ఇంకా దుఃఖాల్లో కూరుకుని పోతా ఉన్నాడు. శ్రీల ప్రభుపాదుల వారి అనుగ్రహం వల్ల మనం ఎంత అదృష్టవంతులము, ప్రతి జీవితంలో జరిగే ప్రతి దీనికి కూడా కర్మ మూలము అని చెప్పి టైం టు టైం మనల్ని ఎడ్యుకేట్ చేసి మనల్ని ముందు మంచి మార్గంలో నడిపించేటువంటి వాతావరణంలో మనం ఉన్నామంటే మనం ఎంత అదృష్టవంతులం అని మనం గుర్తించాలి. మోస్ట్ ఫార్చునేట్. అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు, బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదపాయ భక్తులత బీజ. బ్రహ్మాండం అంతటిలోకి భాగ్యవంతుడు ఎవరు అంటే గురువు కృష్ణుని యొక్క ప్రసాదం ఎవరికైతే లభించిందో వాడు భాగ్యవంతుడు. మోస్ట్ ఆఫ్ ద ప్రపంచం తెలియదు వాళ్ళకి అసలు ఎందుకు దుఃఖాలు వస్తున్నాయి ఏంటో తెలియదు. వాడికేదో ఆర్థిక ఇబ్బంది ఇచ్చింది, దాని నుంచి తప్పించుకునే దానికి ఆయన వాడేం చేస్తాడు, ఆఫీసులో కూర్చున్నా ఆయన 100 మంది దగ్గర లంచాలు తీసుకుంటుంది. అదేంటది, లంచం తీసుకుంటే వాడి ఆర్థిక ఇబ్బంది పోద్దా? ఏం లేదు, ఇంకో పెద్దది వస్తుంది. అదే ఆ కర్మలన్నీ వీడు తెలుసున్నాడు, వాళ్ళు చేసుకున్న కర్మలన్నీ కూడా వీడు తెలుసున్నాడు అడుగు, మరి దాని ఫలితం మీ నెత్తిన పడుతుంది అది. సో అట్లాగే ఈ కర్మిక్ రియాక్షన్స్ ఎట్లుంటాయి అనేది తెలియక జనాలు ఏంటి అంటే ఒక తప్పు నుంచి ఒక బాధ నుంచి తప్పించుకునే దానికి కొని తెచ్చుకుంటారు ఇంకొన్ని బాధలు, ధర్మానికి విరుద్ధంగా నడుస్తుంది. సో అట్లీస్ట్ భక్తులుగా మనం ఇన్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం చాలా చాలా కేర్ఫుల్గా మనం జాగ్రత్తగా ప్రతి అడుగు తీసి అడుగు పెట్టేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా మనం ముందుకెళ్ళాలి. లేకపోతే చాలా ప్రాబ్లం. తర్వాత భక్తియుక్త సేవల్లో కూడా ఏంటి అంటే అది ప్యూర్ స్టేట్ ఆఫ్ సర్వీస్ అనమాట. దాని నుంచి ఏ రకమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కామకాంక్షల కీర్తి ఏ సంబంధమైనటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా భగవంతుడికి చేసేది హైయెస్ట్ సర్వీస్ అవుతుంది. హైయెస్ట్ సో ఎప్పుడైతే వీటన్నిటిని అర్థం చేసుకుంటాడో అప్పుడు పాటించేటువంటి భక్తుడు దుఃఖంతో పాటించడు అనమాట, హ్యాపీగా పాటిస్తాడు. ఎవరికన్నా మీకు మెడిసిన్ అయినా నీ రోగం తొందరగా నిర్మూలన అయిపోద్ది, దీన్ని బాగా తీసుకుంటే అంటే పిల్లడు తెలియక వాడు తుపు తుపుకని ఊరుచేస్తాడు. అదే పెద్దవాడు అట్లీస్ట్ మీరు తెలుసు ఉండాలి, ఇప్పుడు ఈ తొందరగా తీసుకుంటే నా రోగం పోతుంది, ఈ పెయిన్స్ అన్ని పోతాయని చెప్పి టైం టు టైం వాడు హ్యాపీగా తీసేసుకొని ఎంత తొందరగా క్యూర్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేయాలి. అట్లాగే భక్తులు కూడా ఏంటి అంటే ఇది పర్ఫెక్ట్గా అర్థం చేసుకుని ఇవన్నీ ఎందుకు పాటించాలా అంటే నన్ను నేను ఉద్ధరించుకునే దానికి పాటించాలి, ఎవరి కోసమో కాదు. సో ఇప్పుడు మెయిన్ కృష్ణ కాన్షియస్ లో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే దురదృష్టమైనటువంటిది ఒక్కోసారి భర్త దీన్ని అర్థం చేసుకుంటాడు భార్యకు అర్థం కాదు, ఒక్కోసారి భార్య అర్థం చేసుకుంటుంది భర్తకు అర్థం కాదు. అయితే మన జీవితంలో మెయిన్ టాస్క్ ఏంటి అంటే భర్త ఒకరికి వాళ్ళు అర్థం కాకపోతే భార్య ఆయన అర్థం చేసుకునేటట్టుగా ప్రవర్తించుకోవడం, ఆయన్ని మార్చడానికి ప్రయత్నించడం. ప్రభుపాదులు ఒక లెక్చర్లో చెప్తారనమాట, నీ విజయం ఎప్పుడు అంటే నిన్ను ప్రాధాన్య వ్యక్తిని నువ్వు కావాలా అని మెప్పించే రోజు నీ విజయం అవుతుంది. అప్పుడు మన దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని మనం మార్చుకోలేకపోతే ఇంక ప్రపంచాన్ని మారుస్తాం. మ్యాక్సిమం ట్రై చేయాలా ప్రేమతో వాళ్ళని మార్చడానికి, ప్రేమతో మార్చాలి ప్రయత్నం చేయాలి. ఒక్కసారి ఆ ప్రయత్నంలో ఏంటి అంటే గాయాలు కూడా తగులుతూ ఉంటారు, గాయాలు తగులుతూ ఉంటాయి. ఒకసారి నేను హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఒక అమ్మాయి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయంటే ప్రశ్న అడిగింది అనమాట. మా ఇంట్లో కృష్ణ కాన్షియస్నెస్ పాటించడం నాకేమంత ఇంట్రెస్ట్ లేదు, మా ఫాదర్ చాలా బలవంతం చేస్తాడు, నాకు అది ఇష్టమే లేదు, మీరెందుకు ఇట్లాగా మా ఫాదర్కి ఏదైనా చెప్పండి నన్ను బలవంతం చేయొద్దని చెప్పి అని చెప్పి చెప్పింది అనమాట. నేనన్నాను, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు మీ తల్లిదండ్రులే, మీ పక్కింటి అంకులు లేకపోతే ఎదురింటి ఆంటీనో మీ గురించి పెద్ద కన్సర్న్ ఉండదు. మీ నాన్నగారు ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ మంచి మంచి స్వీట్స్ ఉన్నాయి, ఆహార పదార్థాలు చాలా బాగున్నాయి. అవి తినేటప్పుడు మీకు తెలుసో తెలియదో ఒక విషయం, మీ తండ్రి మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటాడు. అరే నా అమ్మాయి రాలేదు ఈరోజు ఫంక్షన్కి, వచ్చింటే ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తుండదు కదా, ఇవన్నీ ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఒకవేళ ఆయనకు మీ మీద ఇంకా బలంగా ప్రేమ ఉంటే అవన్నీ ఏదో ఒక రకంగా ఒక కవర్లో పార్సల్ చేసుకొని మీకు తెచ్చి చేస్తారు. మార్కెట్లో ఏదైనా పండు చూశారు, ఇమీడియట్ ఎవరు గుర్తొస్తారంటే అరే నా బిడ్డలకి తీసుకెళ్లాలని గుర్తొస్తారు, మీరు గుర్తొస్తారు. శాస్త్రాల పరంగా కృష్ణ చైతన్యం అనేటువంటి ఫలము భౌతికంగా పోలిస్తే ఏ స్వీటు దానికి సమానం కాదు, ఏ పండు సమానం కాదు, ఏ విలువైన వడ్డీ కూడా దానికి సమానం కాదు. అంత విలువైంది మీ తండ్రి అనుభవించేటప్పుడు అది నా బిడ్డకి ఇవ్వాలా అని తప్పించడంలో తప్పే ఉంది చెప్పమ్మా అన్నారు. తప్పే ఉంది చెప్పు అన్నారు. అంత విలువైంది ఆయన ఎంజాయ్ చేస్తే ఆస్వాదిస్తున్నాడు, నా బిడ్డకి నేను ఇవ్వాలా అని చెప్పి ఆయన తప్పిస్తే దాంట్లో తప్పే ఉందమ్మా అన్నాడు. ఆ పాప కళ్ళలో నీళ్లు పెట్టేసుకొని, ఈ దృష్టిలో నేను చూడలేదు ప్రభుజీ, ఈ రోజు నుంచి మా నాన్నగారు చెప్పకుండా నేను పాటిస్తానండి, మా నాన్నగారు చెప్పకుండా నేను పాటిస్తాను ఇవన్నీ. సో ఒక భార్య దీన్ని అర్థం చేసుకున్న భర్తకి చెప్తూ ఉంది అంటే, అరే ఇది ఒక మంచి మార్గం, అది నాకు ప్రియమైనటువంటి వ్యక్తి నా భర్త కదా, ఆయన పాటిస్తే ఆయన ఉద్రేపబడతారు. ప్రభుపాదంలా చేస్తారు తల్లిదండ్రులు ఒకసారి ప్రతిఘటిస్తారు ప్రభుపాద్ అటువంటిప్పుడు ఏంటి అంటే, వాళ్ళు ప్రతిఘటించినా కానీ ఏ పిల్లవాడైనా ఒక తండ్రికి ఏమి ఇవ్వగలడు, కొంచెం డబ్బు గలడు ఇవ్వగలడు, మంచి బట్టలు ఇవ్వగలడు, మంచి నీరు ఇవ్వగలడు, కానీ ఒక భక్తుడు తల్లిదండ్రులకు ఏమి ఇస్తారు తెలుసా, వైకుంఠాన్ని ఇస్తాడు, భూలోక బృందావాన్ని ఇస్తాడు. అంతకన్నా గిఫ్ట్ ఏ పిల్లవాడు ఇవ్వగలడు, నువ్వు ఇవ్వబోయేది వాళ్ళకు విలువ తెలియట్లేదు, చాలా గొప్పది, చాలా గొప్పది. సో ఒక భార్యకి భర్త కూడా ఈ మార్గాన్ని ఇస్తున్నాడు అంటే అది ఎంతో ప్రేమతో, అరే ఇంత వినోదం నేను తీసుకున్నాను, నా భార్య కూడా దీన్ని పాటించాలి. అయితే దురదృష్టం ఏంటి అంటే, స్కూల్లో క్లాస్ ఫస్ట్ వచ్చే వారితో పోటీ పడతారు, వ్యాపారంలో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ తోటి పోటీ పడతారు, భక్తిలోకి వచ్చేసరికి ఎవరితో పోటీ పడతారంటే ఎవరు సరిగ్గా పాటించడం వాళ్ళతో పోటీ పడతారు, ఎవరు సరిగ్గా పాటించడం వాళ్ళతో పోటీ పడతారు. వాళ్ళు హోటల్కి తినేస్తా ఉన్నారు, వీళ్ళు స్వీట్ తినేస్తా ఉన్నారు, వీళ్ళు సినిమాకి వెళ్ళిపోయారు, మనం ఎందుకు పోకూడదు. అందుకనే భాగవతం ఏం చెప్తుంది, మహాజనాలు గతానుపంత అరే నాయన నువ్వు పోటీ పడాల్సింది ఇక్కడ వీళ్ళని కాదు, మహాజనులు వాళ్ళతో పోటీ పడు, వాళ్ళు ఏం చేశారో నేను చేయాలా దానితో పోటీ పడు. మహాజనాను గతాను కంట మహాజనుల యొక్క అడుగు జాడలు అన్నాడు. ఇంకేమైనా డౌట్ ఉందా? స్నానం చేసుకుంటాడు, ఏ రకంగా భయం అని భయపడతా ఉంటాడు, స్నానం చేస్తాడు. నామం చేసేటప్పుడు నామం భయానికే భయం కలిగిస్తుంది, నామం చేసే వాళ్ళు కూడా భయం పడతా ఉంటే ఎందుకు వస్తుంది, ఇది ప్రశ్న. అంటే పూర్ణ శరణాగతి లేదు, పూర్ణ శరణాగతి ఉన్నప్పుడు మనం ఏంటి అంటే మెకానికల్గా ఏదో చేస్తూ ఉన్నాం కానీ నిజంగా కృష్ణుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు అనేటువంటి ఇది లేదు, ఇది లేదు. మనం పూర్ణ విశ్వాసంతో మనం కరెంట్ అయినప్పుడు నిజంగా నేను చెప్తున్నాను, ఏదో గొప్ప విశేషమనో లేకపోతే అదనో ఏదనో కాదనమాట. మనం భక్తీత్వ సేవల్లో ఉన్నప్పుడు ప్రాక్టికల్గా ఊరికే థియరిటికల్గా మాట్లాడుకోవడం కాదు, ప్రాక్టికల్గా ఉండాలి మనం. మనం విజయవాడ ప్రోగ్రామ్ చేయాలా అని అనుకున్నప్పుడు రకరకాల ఎస్టిమేషన్స్ వెళ్తాం. కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది, ఏంటి జరుగుతుందో జరగదో, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఏంటి మన దగ్గర లేవు అది ఇది. సో ఏదో సంకల్పం చేసాం, చేయాలనుకున్నాం, చేసేద్దాం, ఎంత వస్తుందో ఏంటో తెలియదు. మీరు ఊహించుకోగలరా, అంత పెద్ద నగరంలో అంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తే విజయవాడ లోకల్ నుంచి రూపాయి రాలేదు మనకు డొనేషన్, 1 రూపీ రాలేదు. వచ్చారు, అభినందించారు, ఆయన చాలా బాగా చేశారండి అన్నారు, థ్యాంక్స్ అండి. కానీ ఆగిందా? దొంతపూర్లో మొన్న రథసప్తమి ముందు రోజు ఇక్కడ గుడి కట్టాలా, ఆధ్యాత్మికంగా అన్ని జరగాల అని రూపాయి లేదు. దగ్గర దగ్గర ఎస్టిమేషన్ వేస్తే చిన్న టెంపుల్ ఏదో రాజస్థాన్ స్టోన్ కట్టి అక్కడ కట్టి మనం 1 నెల రోజుల లోపల రేపు గురుగారు వచ్చే లోపల దాన్ని ఓపెన్ చేసారా అది ఇది అని అనుకున్నాం. ఆల్మోస్ట్ 90% అయిపోయింది పని, 20 రోజులు ఎంత అయ్యింది సంకల్పం చేసి మొదలు పెట్టి 20 డేస్. సో మనం ఏంటి అంటే జస్ట్ భగవంతుడి మీద విశ్వాసం పెట్టుకుని సరెండర్ అయ్యి పోవాలని. రాజమండ్రి వెంకట్రావు గారు ఉంటారు, మీరు క్లాస్ అంతా చెప్తారు, వేరే టెంపుల్ ప్రెసిడెంట్స్ అంతా క్లాస్ చివరిలో మంచి ఎట్లయినా కానీ కలెక్షన్ ఎట్ చేయాలా అనేటట్టుగా డ్రైవ్ ఉంటుంది. మీరు దాని గురించి అసలు ఏం చెప్పలేదు. ఎవరన్నా గుర్తు చేస్తే ఇట్లా ఒక కార్యక్రమం ఉంది ఏమన్నా ఇవ్వండి అని చెప్పి ఎప్పుడో అని మీరు అసలు దాని మీద ఇచ్చేవాడు ఆయన, ఆయన ఇవ్వగలిగితే ఎవరినో ఒక బుద్ధి కల్పిస్తారు, మనం లేకపోతే ఎందుకు చెప్పడం. సో యాక్చువల్గా మ్యాటర్ ఆఫ్ సరెండర్ అనమాట. చీకటి ఏం చేస్తుంది? ఒకసారి రాజమండ్రి గారు డివోటీస్ ఒక ఆయన చెప్పాడు అనమాట, ఇక్కడ శ్మశానం దగ్గరగా ఉంది, నా రూమ్లో ఒకరోజు నేను నిద్రపోతా ఉంటే నలుగురు తెర్ర డ్రెస్ వేసుకొని చుట్టూ కూర్చొని నా మీద డిస్కషన్ చేస్తా ఉన్నారు. ఆయన నేను పక్కన నేర్చుకాను, భయపడిపోయి ఆయన వాళ్ళు నన్ను చూసుకొని ఇట్లా సైకిల్ చేసుకొని వెళ్ళిపోయారు, మీకు దిగి వెళ్ళిపోయారు అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. ఆయన నా ఇన్ఫర్మేషన్ అక్క అయితే వాళ్ళు వెళ్ళి మాట్లాడుకొని నా దాకా వచ్చింది. నేను ఆమె వాళ్ళకి జోక్యం చెప్పాను అనమాట, సరే నువ్వు ఇప్పుడు చూసావా, నేను రోజు వాళ్ళతో పడుకుంటాను అన్నది. అవునాయా, ఈ సెటిల్ బాడీస్ సర్వత్రా ఉంటాయి, వాళ్ళంతా మనతో తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఆ సూక్ష్మ శరీరాలు లేనటువంటి ప్రదేశం ఉండదు. నువ్వేదో కొత్తగా ఈరోజు నాకు కనిపించారు అంటున్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు, మీ ఇంటి దగ్గర కూడా ఉన్నారు, ఇక్కడ కాదు. అప్పుడప్పుడు మీరు మంచి మంచి చేసుకుంటామంటే వాళ్ళకి పక్కన కలబడుకో నిద్రలు కలుస్తా, అది నాకు బాడీ లేదే, నేను తినలేకుండా ఉన్నాను, ఇది మంచి మంచి గార్లు బూర్లు తినేస్తున్నారని చెప్పి నిద్రలు కలుస్తా, ఎన్నోసార్లు మీ పక్కన నిలబడుకున్నారు, మీరు అది గమనించలేదు. ఏం చేస్తాను, అది రియాలిటీ, మీకు తెలుసు తెలియదు. ఈరోజు కొత్త విషయం చేస్తున్నది మనసుతోనే ఉంటాయి, ఈ యొక్క సూక్ష్మ శరీరాలు తిరుగుతూ ఉంటాయి, స్పిరిట్స్ ఉంటాయి, సర్దిగా ఉంటాయి. ఏముంది, వాళ్ళేం చేయరు మనల్ని, జస్ట్ మనలాగే మన యొక్క జీవులు, వాళ్ళు కూడా యొక్క జీవులు. అయితే మనకు బాడీ ఉంది, వాళ్ళకి లేదు, పాపం వాళ్ళు ముందు కొంచెం అడ్వాన్స్గా బాడీ వదిలేస్తారు, సూసైడ్లో ఇది చేసుకోదు. సో వాళ్ళకి బాడీ లేదు, సో తిరుగుతూ ఉంటారు వాళ్ళు కూడా మనతో పాటు. వాళ్ళకి ఒకవేళ 60 సంవత్సరాలు జీవించాల్సినాడు, 30 సంవత్సరాలు పోయాడు అనుకో, ఇంకో 30 సంవత్సరాలు బాడీ లేకుండా తిరుగుతూ ఉంటాడు. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమంది సూసైడ్ చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు, వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ పని ఏంటి అంటే బాడీ ఉండి అనుభవించేవాడు పక్కన చేరి ఏడుస్తూ ఉండడం వాడి పని అనమాట. మరి ఇది నేను పొరపాటున బాడీ ముందుగానే వదిలేశాను, ఇది చూడు హ్యాపీగా బాడీ పెట్టుకొని మంచి మంచి తింటున్నారు, మంచి మంచి ఎంజాయ్ చేస్తున్నారు, ఆ లైఫ్ ఎక్కువ అయిపోయిందని ఏడుస్తూ తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఉంటారు, చీకటి ఉన్నా ఉంటారు వాళ్ళు, లైట్ ఉన్నా ఉంటారు వాళ్ళు. దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కటి సత్యం ఏంటంటే, నువ్వు లైట్లో ఉన్నా చీకట్లో ఉన్నా ఆ సమయానికి నీ ఏమైనా జరగాల అంటే ఆయన శాంక్షన్ చేస్తే ఎవరు తప్పించుకోలేదు. ఆయన నువ్వు ఎంత చీకట్లో ఉన్నా, నువ్వు ఎంత అడవిలో ఉన్నా, నువ్వు ఎంత
దీంట్లో ఉన్నా
నిన్ను కాపాడాలా అని అనుకుంటే వాళ్ళు ఎవడో ఏం తెలియదు. రాకే కృష్ణ మారేకో, మారే కృష్ణ రాకే. కృష్ణుడు ఎవరన్నా కాపాడాలనుకుంటే వాళ్ళు ఎవడు ఏం చేయలేదు. కృష్ణుడు ఎవరినన్నా శిక్షించాలనుకుంటే వాడిని ఎవడు కాపాడలేదు. అయితే మనకు అర్థం కాదు భగవంతుడి యొక్క ఇదేంటి. లాస్ట్ టైం నేను ఒకటి చెప్పాను, ఒక యువకుడు సైన్యంలో పోతామంటే యుద్ధంలో ఓడిపోయేటట్టుంది వీళ్ళ సైన్యం. అండ్ వీడు పారిపోతా పారిపోతా ఒక గోతిలో పడిపోతాడు అనమాట, సొరంగం లాంటి దాన్ని పడిపోతుంటే భగవంతుడిని వేడుకుంటాడు, నాకు ఒక తాడు అందిస్తే దీంట్లో నుంచి బయటపడిపోతాను నేను అని చెప్పి. ఒక సాలిపురుగు వచ్చి తాళ్ళు అల్లుతూ ఉంటుంది దాని ద్వారా. వీడు వెటకారంగా భగవంతుడితో అంటాడు అనమాట, ఏమయ్యా నేను తాడు అడిగితే సాలిపురుగు తాడు ఇస్తున్నావా, దాన్ని పట్టుకొని నేను ఎక్కేదానికి వీలు అవుతా అని చెప్పి వెటకారంగా అంతా ఉంటాడు. ఆ సాలిపురుగు పెద్దది మొత్తం అల్లేస్తుంది అనమాట గూళ్ళాలు. అని శత్రు సైనికులు ఎవడన్నా వీరు ఉన్నాడు సైనికులు ఎత్తుక్కుంటా వస్తారనమాట. ఈ సొరంగం దగ్గరికి వచ్చినప్పుడు దీంట్లో ఎవడన్నా దాక్కున్నాడు వస్తుందా అంటే ఇంకోటి అంటాడనమాట, సాలిపురుడు అట్లా కష్టంగా కట్టేస్తుంది, ఒకవేళ ఎవడన్నా లోపలికి వెళ్ళి ఉంటే అదంతా తెగిపోయి కనిపిస్తుండేది, ఎవడు పోయినట్లేడు పొలం పద నేను కట్టేటట్లో పోవడం అని వెళ్ళిపోతాడు. అప్పుడు వీడు అర్థం చేసుకుంటాడు, నిజంగా తాడిస్తుంటే నేను దాన్ని పట్టుకొని ఎక్కి బయటకు వెళ్ళి ఉంటే వాళ్ళు ఎదురు వచ్చిందేవాళ్ళు కలిసిపోయేసిందేవాళ్ళు, ఈ సాలిపురుడు ఈ రకంగా వేస్తున్న వల్ల నేను కాపాడబడ్డాను. చీకటి భయం ఉన్న వాళ్ళకి చెప్పండి ఏం ప్రాబ్లం, చీకటి ఏం చేయలేదు. మనం లైట్లో ఉన్నా చీకట్లోనే ఉన్నాం, అజ్ఞానం అని చీకట్లో. సో దానివల్ల భయం ఉంది. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో నో భయం అని. అరే నేను ప్రచారం కోసం నేను రాత్రులు అంతా కూడా ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటాను, రకరకాల సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం. ఒకరోజు నేను చెన్నై రథయాత్రకి వెళ్ళాను అనమాట. వెళ్ళి డివోటీకి అందరూ రథయాత్రలో కీర్తన చేసి డ్యాన్స్ చేసి ఈవెన్ డ్రైవర్ డ్రైవింగ్ చేసే డివోటీ కూడా అలిసిపోతే మళ్ళీ యాక్సిడెంట్లు ఏమైనా జరుగుతాయేమని చెప్పి నేను డ్రైవ్ చేస్తానని చెప్పి నేను డ్రైవింగ్ చేస్తా తిరుపతి చెన్నై నుంచి తిరుపతికి వస్తూ ఉన్నాను. ఆ దారిలో ఒక విలేజ్ ఒకటి ఉందన్నమాట. ఆ విలేజ్లో అర్ధరాత్రి పూట ఒక జస్ట్ కౌపీన మాత్రం కట్టుకొని ఉన్నాడు, ఒళ్ళంతా విభూతి పూసుకొని ఉన్నాడు, ఒక చేపలో మాంసం ముద్దలు పెట్టి ఒక దీపం ఒకటి పెట్టి వాడు టా నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట ఎదురుగా. ఊహించుకోండి సిచ్యువేషన్ ఎట్ట, ఆడు ఏమి శుభ్ర పూజ చేస్తున్నాడో ఏంటో తెలియదు. ఆడు అసలు కళ్ళు తెరిచినట్లేదు మూసినట్లేదు, బండి కష్టంగా వచ్చేస్తాను మనం. నేను కూల్గా తాపాను బండి, సరే చూద్దాం ఏం చేస్తాను. అక్కడ కరెక్ట్గా బండి దగ్గరికి వచ్చి పక్కకు తప్పుకొని నడుచుకుంటా అట్లా వెళ్ళిపోయాడు అనమాట. నేను అమ్మాయి వచ్చాను హరే కృష్ణ బా ఏం జరగదు. అంటే యాక్చువల్గా ఏంటి అంటే ఈ భౌతిక జగత్తుని మనం ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ముండకోపనిషత్ శ్వేతోపనిషత్ ఆ శరీరం అనేటువంటి చెట్టు మీద రెండు పక్షులు ఉంటాయండి, అది భౌతిక జగత్తు యొక్క ఎగ్జాంపుల్ అనమాట. మనం ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళినప్పుడు శరీరము ఆత్మ వేరు కాదు, అర్థమైందా? ఆత్మే శరీరం ఆధ్యాత్మిక జగత్తులు. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆత్మ వేరు శరీరం వేరు. సో ఇది పర్టికులర్గా ఇక్కడికి ఇచ్చిన ఎగ్జాంపుల్. అది ఒక చెట్టు మీద రెండు పక్షులు జీవాత్మ పరమాత్మ కూర్చున్నాం. సో మనం ఎప్పుడైతే మోక్షం వచ్చి ఆధ్యాత్మిక జగత్కి వెళ్తామో అక్కడేంటి అంటే శరీరమే ఆత్మ, ఆత్మే శరీరం. సో పరమాత్మ